ఎసోటరిక్ అస్ట్రాలజీ క్లాస్తో ఈరోజు ఈకే మాస్టర్ ఇచ్చిన స్పిరిచువల్ అస్ట్రాలజీ నుంచి చంద్రుడి గురించి చెప్పుకుంటాం, సూర్యుడి గురించి కొంత చెప్పుకున్నాం, అంతా చెప్పినట్టు కాదు, అది ఎగ్జాస్టబుల్ కాదు, అది ఇన్ఎగ్జాస్టబుల్ అనమాట సూర్యుడి గురించి చెప్పటానికి. అందుకని మనం ఏం చేసామంటే అతి ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకున్నాం, అది అన్నీ అవి ముఖ్యమైనవే, కాకపోతే మనం ప్రాక్టికల్గా చేసుకుంటూ ఉంటే దాని ద్వారా తర్వాతవన్నీ మనకు ఆ సూర్య ఉపాసన వల్ల జ్ఞానం మిగతా అన్నీ సమస్తం వస్తాయి మన దగ్గరికి. అవి బ్రీఫ్గా ముఖ్యమైన ఏవైతే సాధన పరంగా ఉన్నాయో, అటు గురువు గారు ఇచ్చిన దాంట్లోంచి, ఇటు ఈకే మాస్టర్ ఇచ్చిన దాంట్లోంచి మనం చెప్పుకున్నాం. అలాగే ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఎలాంటి భావన ఉండాలి, అకార ఉకార మకారాలు ఉచ్చరిస్తున్నప్పుడు అది కూడా చెప్పుకున్నాం. ఈవేళ చంద్రుడి గురించి మాట్లాడుకుంటాం. చంద్రుడు మనకు ప్రస్తుత శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఒక పెద్ద భూగోళం లాంటి మొక్కలోంచి విడిపోయే చంద్రుడు అలా పైకి ఎగిరిపోయాడు, అక్కడ ఖాళీ అయిపోయిన తర్వాత అదంతా నీళ్ళతో నిండిపోయింది, దాన్ని పసిఫిక్ మహాసముద్రం అంటారు అని చెప్తారు. అదంతా తప్పు, కొద్ది కాలంలో సైంటిస్టులు కనుక్కుంటారు అని చెప్పి గురువులు చెప్తున్నారు. ఏమనంటే చంద్రుడు వేరు, భూమి నుంచి విరిగిపోయిన మొక్క కాదు, చంద్రుడు ఒక భూమికి సాటిలైట్ అంటే ఉపగ్రహం. ఈ చంద్రుడి యొక్క పాత్ర సాధనలో చాలా ఉంటుంది. ఈ చంద్రుడి యొక్క పాత్ర సాధనలో చాలా ఉండటంలో ఈయన చేసేది ఏంటంటే, ఈ సప్తగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఏడు గ్రహాలు ఎవరెవరు, రవి, చంద్రుడు, బుధుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ ఏడు గ్రహాలు ఏం చేస్తాయంటే ఒక మనిషి పుట్టడానికి ముందే మనిషి మీద ఎప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే ఒక తల్లి గర్భంలోకి శిశువు వచ్చేటప్పటికి కూడా ఆ తల్లి గర్భంలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో అది దాన్ని కూడా ఆకాశం అంటాం. దాంట్లో కూడా 12 రాసులు, పైన 6 రాసులు కింద 6 రాసులు, ఒక సర్కిల్లో దాన్ని ఊహిస్తే పైన 6 రాసులు కింద 6 రాసులు ఎప్పుడూ అలా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే దానిలో ఉన్న కణాల మీద ఈ ఏడు గ్రహాలు ప్రభావం చూపిస్తాయి. రెండు కణాలు కలిసిన వెంటనే ఆ విడివిడిగా రెండు కణాల మీద కూడా ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది. ఆ రెండు కణాలు కలిసిన వెంటనే దాన్ని ఇంగ్లీష్లో అయితే జైగోట్ అంటారు, నాకు తెలుగు పదం తెలియదు. ఆ జైగోట్ మీద కూడా ఈ ఏడు గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత అలా పెరిగే కొద్దీ సూర్యుడు అనే గ్రహం ఏం చేస్తుంది, నేను అనే ప్రజ్ఞనిస్తుంది. చంద్రుడు ఏం చేస్తాడు, మనస్సు అనే దాన్ని ఇస్తాడు. కుజుడు ఏం చేస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. బుధుడు ఏం చేస్తాడు, మనలోని తెలివితేటలను ఇస్తాడు. తర్వాత గురువు ఏం చేస్తాడంటే వివేకం ఇస్తాడు. బుధుడు అయితే తెలివితేటలు ఇస్తాడు, మేధ ఇస్తాడు, మేధ లేదా వివేకం ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేటివ్ పవర్, ఏది మంచిది ఏది చెప్పదు ఇలాంటిది. ఇది అయితే వాల్యూమ్ తగ్గించాను, ఇంట్లో 80 ఉంది, 100 పెడతా అప్పుడు బాగా వస్తుంది. గురువు మనలో వివేకాన్ని ఇస్తాడు, బుధుడు తెలివితేటలు ఇస్తే గురువు వివేకము, శుక్రుడు ఒకదాన్ని బాగుంది అని మెచ్చుకోగలిగిన, ఆస్వాదించగలిగిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాడు. శని అయితే మనం పనిచేసే తత్వాన్ని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటే ఆ వ్యక్తి బాగా ఉంటాడు, ఇవి బాగా ఉంటాయా బాగా ఉండవు అంటే మనం మంచి పనులు చేస్తే ఇవన్నీ బాగుంటాయి, మంచి పనులు చేయకపోతే అవి మంచి ఫలితాలను మనకు. ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసాం మనం, మనం ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవాలా అంటే చేసుకోవచ్చు, కానీ దాంట్లో మనం ఎంత జమ చేసుకుంటాము అంతే తీసుకోగలం, కానీ ఎక్కువ తీసుకోలేము. ఎక్కువ తీసుకుంటే మనకు బ్యాంకు లోన్ ఇచ్చినట్టు, మళ్ళీ ఆ లోన్కి వడ్డీతో సహా మొత్తం తీర్చకపోతే వాడు మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడతాడు. అలాగే మనం మంచి కర్మలు చేసినంతకాలం అక్కడ ఉన్న మంచిని వాళ్ళు మనకు తీసుకోవడానికి ఇస్తారు ఈ గ్రహాలు ఏడును. అలాగే మంచి కర్మ చేయకపోతే ఏ చెడు కర్మ చేసామో దాని ఫలితాలు ఇస్తారు తప్ప వాళ్ళ సొంతంగా ఏ కర్మ ఇవ్వరు. కాబట్టి ఏ గ్రహము చెడు కాదు, ఏ గ్రహము మంచి కాదు, అది గుర్తుపెట్టుకుందాం. చంద్రుడు ఏం చేస్తాడు ఎవరికైనా అంటే, వాళ్ళ రిసీవింగ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఎవరికైనా సరే, ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే రిసెప్టివిటీ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ కాన్షియస్నెస్ అంటాం. అలాంటి నెగిటివ్ కాన్షియస్నెస్ని మనకు ప్రసాదిస్తాడు. నెగిటివ్ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటంటే పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి, అది కాదు. నెగిటివ్ ఎక్కడొచ్చినా కూడా దట్ విచ్ రిసీవ్స్, స్వీకరించేవాడు నెగిటివ్ అన్నమాట, ఇచ్చేవాడు పాజిటివ్. అది గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని మనం ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం అప్పుడు మనకు ఎలాంటిది ఉండాలి, రిసీవింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అంతేగాని ఇంకే యాటిట్యూడ్ ఉందో మనకు విద్య రాదు. దాన్ని అలాంటి దాన్ని అలాంటి చేతనత్వాన్ని ఈ చంద్రుడు మనకు చూపిస్తాడు. ఈ చంద్రుడు జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్క పెడితే కనుక 7, 8, 9, 10, 11, 12 స్థానాలు, ఆ 6 స్థానాల్లో ఎక్కడన్నా ఉంటే ఆధ్యాత్మికంగా అతను ఆ జన్మలో కృషి చేయడానికి అవకాశం కనిపిస్తుంది అని శాస్త్రం. ఈ చంద్రుడికి గురువుకి ఒక కుర్రవాడు పుట్టాడట, బుధుడు. ఆ బుధుడు పుట్టేటప్పటికి ఆ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. తారా శశాంకం అని చెప్పి చాలా చిత్రంగా దీనికి ఒక అర్థరహితంగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మామూలు కథ చెప్పుకుని దాంట్లో అంతరార్థం చెప్పుకున్నారు. అదేంటంటే గురువు దగ్గరికి జ్ఞానం తెలుసుకుందామని చెప్పి విద్య నేర్చుకుందామని శిష్యుడిగా చంద్రుడు వెళ్తాడు. ఆ చంద్రుడు వెళ్ళిన తర్వాత గురువు పాఠాలు చెప్తూ ఉన్నా కూడా చంద్రుడు గురువు భార్యతో ఒకటై వాళ్ళిద్దరికీ పుట్టినాడు బుధుడు అని తారా శశాంకం అనే కథ ఉంది టూకీగా చెప్తే. దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు అసలైనవి ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగాలి, తను ఉన్న స్థితి నుంచి బాగుపడాలి అనే ఆలోచన చంద్రుడు ఇస్తాడు. చంద్రుడు ఎప్పుడు కూడా మనలో లోవర్ టెండెన్సీస్ ఏవైతే ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్షన్స్ తర్వాత ఇంకా మనలో ఉన్న డిజైర్స్ విషెస్ మన ఉన్న యాస్పిరేషన్స్ ఇలాంటివన్నింటినీ కూడా చంద్రుడు సూచిస్తాడు. నేను అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, నా గురించి ప్రపంచంతో చెప్పుకోవాలి, నేను ప్రపంచాన్ని అంతటికి గొప్పవాడిని అయిపోవాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రుడు చెప్తాడు. ఈ ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన ఆధ్యాత్మికంగా అవనండి లేకపోతే వేరే ఫీల్డ్లో అవనివ్వండి, అదంతా కూడా చంద్రుడి వల్ల మనిషిలో ఆ స్టిమ్యులేషన్ వస్తుంది. ఆ తర్వాత మనిషి ఎదగాలి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ సహాయాన్ని తీసుకోకుండా వాడు ఎదగలేడు. ఆ సాయం తీసుకోవడం అనేది ఆధ్యాత్మిక సాధనలో మటుకు ముఖ్యంగా జూపిటర్ అనే గ్రహం ఉంది, గురువు అనే గ్రహం. ఆ గురువు నుంచి ఏమవుతుందంటే వీడు పనిచేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తిలో ఎదగాలి అనే తపన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆ పైలోకాల నుంచి వీటిని ఉద్ధరించడానికి శక్తులు మనలోకి ప్రవేశిస్తాయి. గురువు అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది మనకంటే ఎక్కువ తెలిసినవాడు, జ్ఞాన సంపన్నుడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, చీకటిని పారద్రోలేవాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైతే లైఫ్ ఏంటి ఇలా ఉంది, ఇలా కాకుండా ఇంకోలా ఉండాలి, ఎందుకంటే చాలామంది మహాత్ములు చెప్తున్నారు ఇది కాదు జీవితం ఇదని, నేను ఎలా తెలుసుకోవాలి, నేను ఎలాగా డెవలప్ అవ్వాలి అని ఎప్పుడైతే ఒకరికి ఆ జిజ్ఞాస వచ్చిందో, ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిందో ఇదేంటి తెలుసుకోవాలి. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, మామూలుగా ఆయన మహా చక్రవర్తి కొడుకు, బింబిసారుడు కొడుకు, బాగుంది ఆయనకి విడిగా పుట్టంగానే చెప్పారు ఇది ఏదో అయిపోతాడని. అలా అవటానికి వీలు లేకుండా ఆయనకి మంచి బ్రహ్మాండమైన ప్యాలెస్ ఒకటి కట్టి విడిగా బయటికి రాకుండా చూసి అన్ని విద్యలు అక్కడే నేర్పి 16 ఏటో ఇప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. ఆ తర్వాత వాళ్ళతో ఒక కుర్రాడు పుట్టాడు రాహుల్. ఆ తర్వాత ఆయన ఎంతకాలం ఉంటాం ఎప్పుడు ఈ గదుల్లో చెప్పి ఒకసారి సరదాగా బయటికి వెళ్దామని వచ్చాడు. ఒక్కొక్కళ్ళని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒకటి రోగిష్ఠిని చూశాడు, ఒకటి చచ్చిపోయిన వాడిని చూశాడు. చూసి ఊరుకున్నాడా, వీడు ఇలా ఎందుకున్నాడు, వాడికి అలా ఎందుకు, వీడు ఇలా చచ్చిపోయాడు అంటే ఏంటి, ఇలా క్వశ్చన్ మార్క్ ఒకటి వచ్చింది. ఏమిటి 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 ఎలాగా కనకుండా ఇది ఏమిటి, దీని గురించి నాకు తెలియాలి అనుకుంటే మనకు తెలుస్తుంది తప్ప ఇది ఎందుకు ఇలా ఉంది అంటే ఆన్సర్ రాదు. సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు, చంద్రుడు ఆకాశంలో కనిపిస్తాడు, వాడు ఎందుకున్నాడు అక్కడ అని అడిగితే మన ఇంట్లోనే బోర్డు వస్తువులు ఉన్నాయి ఎందుకున్నాయో మనకు తెలియదు. అలాగే మన కళ్ళు ఉన్నాయి ఎందుకున్నాయంటే భాగవతంలో చెప్తాడు, కన్యాక్షునుకు కానీ కాయంబు కాయము, అలాగే కమలాక్షుని అర్చించు కరములు కరములు, ఇవన్నీ భాగవతంలో చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాక్షాత్తు కృష్ణుడు ఆయన ద్వారా రాసుకున్నవే, వ్యాసుల ద్వారా అవే బోట్ల గారు రాశారు. కాబట్టి మనకు శరీరం ఎందుకుంది, కళ్ళు ఎందుకున్నాయి, ఇవి తెలియాలంటే భాగవతం చదువుకోవాలి. మనం మన కళ్ళని ఎందుకు ఇచ్చాడు అంటే చూడటానికి ఇచ్చాడు. ఏం చూడటానికి ఇచ్చాడు అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. చూడటానికి ఇచ్చాడని అందరికీ తెలుసు, చెవులు వినటానికి ఇచ్చాడని అందరికీ తెలుసు, చేతులు పని చేసుకోవడానికి ఇచ్చాడని తెలుసు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడని తెలుసు. ఇవి ఎటు నడవాలి? రామాయణము అంటే అర్థం ఏంటంటే రాముని వైపు పయనము, అయనము అంటే పయనం, రాముని వైపు పయనం రామాయణం. భాగవతము అంటే భా అంటే వెలుగు, ఆ వెలుగు వైపు నడక భాగవతం. కాబట్టి వెలుగు సీక్రెట్ డాక్టర్ని చెప్పుకుంటూ ఉంటారు మన కిషోర్ అండ్కో, దాంట్లో లైట్ గురించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, వాట్ ఈజ్ లైట్, వెదర్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కాన్షియస్నెస్. లైట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్, లైట్ అంటే నువ్వే. మనం ధ్యానం చేసుకుంటుంటే లైట్ కనిపించింది అనుకుంటే ఒక లైట్ కనిపిస్తుంది, ఆ లైట్ ఎలా ఉంటుందంటే భగవద్గీతలో ఒక చోట చెప్తారు, నిశ్చలంగా గాలి లేని చోట దీపం వెలిగినట్టు. గాలి లేని చోట దీపం మనం ఎప్పుడన్నా చూసాం ఇప్పటివరకు, అంటే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి దాంట్లో దీపం వెలిగిస్తే ఉంటుందా అని తప్పని ఆడుకోండి. గాలి లేని చోట అంటే అర్థం గాలి లేకుండా కదలకుండా నిశ్చలంగా ఉన్న చోట దీపం పెడితే అది గుండ్రంగా వెలుగుతుంది. అలాంటి గుండ్రటి వెలుగు ఎక్కడ అటు ఇటు కదలకుండా అనమాట అర్థం, అలా స్ట్రైట్గా వెలుగుతూ చాలా దేదీప్యమానంగా అచ్చు ఒక దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అలాంటిది మన కళ్ళకు కనిపిస్తే ఆ వెలుగు మీరే, ఆ వెలుగు అదే నేను అంటే మనల్ని మనం దర్శనం చేసుకోవటం అంటే ఏదో బ్రహ్మాండంగా ఏదో కనిపిస్తుంది అనుకోకండి, మిమ్మల్ని మీరు ఒక చిన్న ఒక వెలుగు రవ్వలాగా చూస్తారు. ఆ వెలుగు రవ్వలాగా చూడాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తున్న వాడికి చంద్రుడు కింద నుంచి పైకి వచ్చేట్టు ఒక ఊపు వచ్చేట్టు చేస్తే గురువు అనే ఆ తత్వం గురువు గ్రహం ద్వారా మనలోకి హయ్యర్ ప్రిన్సిపల్స్ వచ్చేట్టు చేస్తాం. హయ్యర్ ప్రిన్సిపల్స్ ఏమిటి? గురువు అంటేనే ప్రిన్సిపల్ వివేకము, ఎక్స్పాన్షన్, అలాగే శాస్త్రజ్ఞానం ఇలాంటివన్నీ మనకు ఎప్పుడైతే ప్రయత్నం చేసామో అప్పుడు దానికి తగ్గ పుస్తకాలు మనకు లభిస్తాయి, దానికి తగ్గ వ్యక్తులు కనిపిస్తారు, దానికి తగ్గ సాధనకు సంబంధించిన విశేషాలు తెలుస్తాయి. ఇవన్నీ తెలిసి మనలో వెల్లివెల్లిగా మార్పు ఎలాగొస్తుందంటే మనం బుద్ధి ప్లేన్లోకి వెళ్తాం. మనం ఇప్పటివరకు బుద్ధి ప్లేన్లో లేవా అంటే లేవు. ముందర ఏమవుతుందంటే లోవర్ మైండ్ అంతా కూడా హయ్యర్ మైండ్లో కలిసిపోతుంది. హయ్యర్ మైండ్ ఎప్పుడు డైరెక్ట్గా పనిచేసే ప్రశ్న లేదు, ఎందుకంటే హయ్యర్ మైండ్ అనే భాగం ఎప్పుడు కూడా అటు బుద్ధికి అటాచ్ అయ్యి బుద్ధితో కలిసి పనిచేస్తుంది తప్ప లోవర్ మైండ్తో కలిసి పనిచేయదు. లోవర్ మైండ్ ఏం చేస్తుంది? మన డిజైర్ బాడీతోటి కలిసి ఈ కోరికలను తీర్చుకోవడం ఎలాగా, ఆ ఆలోచనలు ఎలాగ, దాన్ని అమలు చేయాలి, ఇలాంటి వీటితో సరిపోతుంది లోవర్ మైండ్. సో ఈ హయ్యర్ మైండే లోవర్ మైండ్ లోవర్. ఆ రకంగా మనిషికి ఉన్న లోవర్ మైండ్ని చంద్రుడు ప్రభావితం చేస్తూ ఎప్పుడైతే అతడు అంటే ఒక మనిషి జీవితంలో ఉన్న రకరకాల అనుభవాల వల్ల ఇది జీవితం కాదు, మహాత్ములు ఇది జీవితం అని చెప్తున్నారు, దానికోసం నేను ప్రయత్నించాలి అనే ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడతాడు అప్పుడు ఒక ఉన్నత మార్గం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నవాడు. అలాగ ప్రయత్నం ఉన్నప్పుడు గురువు హయ్యర్ ప్రిన్సిపల్స్ వివేకం ఒకటి ఇస్తాడు, జ్ఞానం ఒకటి ఇస్తాడు, శాస్త్రజ్ఞానం ఇస్తాడు, వెలుగునిస్తాడు, ఇవన్నీ ఇచ్చి వీడిని ఉద్ధరిస్తాడు. ఈ రెండిటి కలయిక వల్ల అంటే అటు గురువు యొక్క వర్కింగ్స్ వల్ల, ఇటు చంద్రుడి వర్కింగ్స్ వల్ల ఆ సాధకుల్లో బుద్ధి అనేది మొట్టమొదటిసారిగా వికసిస్తుంది. బుద్ధి కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్, దాంట్లో మనిషి ఎప్పుడైతే ఉద్ధరించబడ్డాడో దాన్ని బుధుడు పుట్టాడు అని అర్థం. అంటే గురువుకి చంద్రుడికి బుధుడు పుట్టాడు అని మామూలు కథ, దారాశిజాం అసలు కథ. పై పైకి అది హస్కండం, అంటే ఒక వరి గింజ ఉందనుకోండి, దాని పై పొట్టు ఉంటుంది, అలాంటి పొట్టు లాంటిది. ఆ పొట్టు తీసి లోపల ఉన్నది తెలుసుకోవడానికి మాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అలాంటి స్థితి చంద్రుడు. కాబట్టి సాధనలో చంద్రుడు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అలాగే ఈ చంద్రుడు ఒక డెడ్ ప్లానెట్ అని మామూలుగా ఒక అభిప్రాయం. చంద్రుడు డెడ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా చంద్రుడు చేసే పని ఏంటంటే ఒక హయ్యర్ ప్రిన్సిపుల్ని భూమి మీదకి వ్యక్తీకరిస్తాడు. ఆ హయ్యర్ ప్రిన్సిపుల్ ఏంటంటే దాని పేరు సోముడు. సోముడు అంటే ఈ సోముడు గురించి చెప్పేది ఏంటంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు పుట్టినవాడు. ఆ పుట్టిన ఆ పేరు మామూలుగా గబుక్కని అందరూ చంద్రుడు అంటారు, చంద్రుడు కాదు సోముడు. ఆ సోముడు యొక్క కిరణాలని ఈ భూమి తీసుకునే స్థితిలో లేదు. ఈ భూమి సూర్యుడి కిరణాలను తీసుకుంటుందా తప్ప ఆ సోముడు అనే ఆ ఒక బ్రహ్మాండ స్థాయిలో పనిచేసే ఆ శక్తి యొక్క వెలుగుల్ని ఇంకా ఈ భూమి తీసుకునే స్థాయిలో లేదు, ఇంకా డెవలప్ అవ్వలేదు. అలాగే సూర్యుడు కూడా సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాల్లో ఏ ఒక్క గ్రహాన్ని ఆయన ఆ సోముడి కిరణాలని రిసీవ్ చేసుకునే ఒక గ్రహాన్ని తయారు చేయలేదు. ఇంకా సూర్యుడి నుంచే కదా మిగతా గ్రహాలు వచ్చేది. ఆ సోముడు అనే తత్వాన్ని ఆయన యొక్క కిరణాలని ఆ శక్తిధారల్ని భూమికి అందించడానికి కానీ సోలార్ సిస్టంలోనే ఒక గ్రహం లేదు. అందుకనే ఏమవుతుంది, మనం అద్దంలో మోహం చూసుకోవడానికి ఎలాగైతే అద్దాన్ని ఉపయోగిస్తాం, అలాగే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అంటాం, అంటే అద్దం మీద పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు నీళ్ల మీద కిరణాలు పడ్డాయనుకోండి, అది మన మొహం మీద పడుతుంది. అలాగే అద్దం మీద కిరణాలు పడితే మన మొహం మీద పడుతుంది, కానీ పరావర్తనం అంటాం తెలుగులో, రిఫ్లెక్టింగ్. ఆ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో సృష్టిలో, ఆ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ప్రకారం సోముడు అనే ఒక శక్తి, సూర్యుడు కూడా ఆ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ పనిచేయించుకుంటూ మనం సూర్యుడి గురించి మూడు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే కాస్మిక్ సన్, అంటే సెంట్రల్ స్పిరిచువల్ సన్, అంటే పరమాత్మ. ఆయన పరమాత్మ అని చెప్పుకోవడం తప్ప ఆయన మనం ఏమి, ఆయన ఏం దొరకడు ఎవరికైనా, చిక్కడో దొరకడు లాంటి వాడు. ఆ తర్వాత రెండో వాడు సోల్, సోల్ ఆఫ్ ది సన్. మనకి ఎలాగా జీవుడు ఉన్నాడు అలా అక్కడ కూడా ఒక జీవతత్వం ఉంటుంది సూర్యుడు. ఆ తర్వాత భౌతిక గోడ ఉంటుంది. ఈ మూడు చెప్పుకున్నాం, కాస్మిక్ సన్, సెంట్రల్ స్పిరిచువల్ సన్, తర్వాత సోలార్ సన్, తర్వాత ఫిజికల్ సన్. ఈ కాస్మిక్ ఆర్ సెంట్రల్ స్పిరిచువల్ సన్ లేదా పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనని, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుండే శక్తి ఏదైతే ఉందో, రిఫ్లెక్ట్ చేసే ఒక బ్రహ్మాండీయ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం సోముడు అంటాం. ఆ ప్రిన్సిపల్ ప్రకారమే సూర్యుడు, మనకు కనిపించే సూర్యుడు కూడా రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ద్వారా ఆ పరతత్వాన్ని మన భూమి మీదకి తను తీసుకుంటూ, అంటే మనం ఎలాగైతే జీవులం, ఆయన సూర్యుడు కూడా ఒక జీవుడు అనుకుంటే అక్కడి నుంచి ఆ జీవతత్వం రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ద్వారా సోముడు యొక్క కిరణాలను తీసుకుని చంద్రుడి ద్వారా భూమి మీదకి ప్రసరిస్తాడు. సో మనం ఇంతవరకు సూర్య కిరణాలను డైరెక్ట్గా మనం ఎప్పుడు ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు అని ఈకే మాస్టర్ చెప్తారు. అంటే పరమాత్మ యొక్క తేజస్సుని డైరెక్ట్గా ఎవరు ఇంతవరకు అనుభూతి చెందలేదు ఈ భూమి మీద. ఇది మనకు ఎలా వస్తుంది అంటే ఆ సోముడి యొక్క కిరణాలు చంద్రుడి ద్వారా, మనకు కనిపించే చంద్రుడి ద్వారా వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన, భౌతిక జీవితానికి సంబంధించిన వీటన్నిటిలో కూడా చంద్రుడి ప్రభావం, చంద్రుడి యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఈ సోముడు చంద్రుడి ద్వారా రెండు రకాలుగా పనిచేస్తాడు. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించేటట్టుగా నెప్ట్యూన్ అనే గ్రహం ద్వారా పనిచేస్తాడు. లేకపోతే మామూలుగా ఈ భూమి మీద విత్తనాలు మొలకెత్తడం, అలాగే జీవులు పుట్టడం, జీవులు పెరగడం, వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేయడానికి సోముడు ఒకటి చంద్రుణ్ణి రెండు నెప్ట్యూన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళిద్దరి ద్వారా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఈ భూమికి మనం ఎలాగైతే మనుషులు భూమి కూడా ఒక భూమాత అనుకుంటే ఆ భూమాత యొక్క బ్రెయిన్ సెల్స్ అన్నీ తయారు చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ చంద్రుడి ద్వారా జరుగుతుంది. తర్వాత నెప్ట్యూన్ ద్వారా ఈ సోముడు ఈ సౌర కుటుంబం మొత్తానికి మనస్సుగా పనిచేస్తాడు. మనకు ఎలాగైతే మనస్సు ఉందో ఒక్కొక్కరికి మనస్సు ఉంది, కానీ ఈ సృష్టి అంతటికీ కలిపి ఒక మనస్సు, ఈ సృష్టి అంతటికీ కలిపి ఒక మనస్సు. మన సృష్టి అంటే మన ప్రస్తుతానికి భూగోళం వరకు తీసుకుందాం, ఈ భూగోళం అంతటికీ కలిపి ఒక మనస్సు ఉంటుంది, సౌర కుటుంబం అంతటికీ కలిపి ఒక మనస్సు ఉంటుంది. ఇలాంటి 12 సౌర కుటుంబాలు కలిసి ఇంకో పెద్ద కుటుంబం అనుకుంటుంది, దానికి ఒక మనస్సు ఉంటుంది. అలాగే మనస్సు అనేది ఎక్కడి వరకు ఉంటుందంటే ఉంటుంది అలా, ఎందుకంటే భగవంతుడు బయటకు వచ్చి సంకల్పించాడంటే మనస్సు ఉంటేనే. కాబట్టి భగవంతుడి మనస్సు అనేది అన్నిటికంటే పెద్దది, దాంట్లో మన మనస్సులు ఉన్నాయి. మనం పంచకోశాల గురించి చెప్పుకున్నప్పుడు మనోమయ కోశం గురించి చెప్పుకున్నాం. ఆ మనోమయ కోశం కూడా ఈ సృష్టిలో అందరి చోట్ల అన్ని చోట్ల అలాగే ఉంటుంది. ఆ మనోమయ కోశం అనేది ఆకాశంలో ఉంది కాబట్టి మనకు కూడా మనస్సు ఉంది, లేకపోతే ఉండదు. ఆకాశంలో అంటే పరబ్రహ్మ యొక్క శరీరం ఆకాశం, ఆ పరబ్రహ్మం యొక్క శరీరంలో ఏమున్నాయో మనకు అవే ఉంటాయి. అక్కడ ఏం లేవో ఇక్కడ ఉంటాం వీళ్ళు, కొన్ని అక్కడ ఉన్నా మనకు ఉండవు, ఎందుకంటే మనం దాన్ని అటైన్ చేయలేదు. మనం సాధన చేసుకుని దాటి ఆ స్థితికి వస్తే అప్పుడు అక్కడ ఉన్నా మనకు అర్థమవుతుంది. ఇది సోముడేమో ఈ సౌర కుటుంబం మొత్తానికి మనస్సుగా పనిచేస్తూ ఉంటే చంద్రుడు భూమికి మనస్సుగా పనిచేయడం జరుగుతూ భూమి యొక్క బ్రెయిన్ సెల్స్ తయారు చేస్తాడు అని చెప్తారు. అలాగే ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే మనకు యాస్ట్రల్ అండ్ లోవర్ మైండ్స్ని కంట్రోల్ చేస్తాడు, వాటిని గవర్న్ చేస్తాడు. అందుకనే చంద్రుడు చంద్రమా మనసో జాత అని పురుష సూక్తంలో ఉంటుంది. చంద్రుడి వల్ల మనస్సు పుట్టింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి వాడు ఎలా ఆలోచిస్తాడు, వాడి ఆలోచనలు బాగుంటాయా బాగుండవా, సమాజానికి పనికి వస్తాడు, అట్లీస్ట్ వాడికి వాడు పనికి వస్తాడు, లేకపోతే అందరికీ ఒక ద్రోహిలాగా తయారవుతాడు, ఇలాంటివన్నీ కూడా మనం చంద్రుడిని చూసి తెలుసుకోవచ్చు. ఇంకా చంద్రుడికి రవికి మధ్యలో 120 డిగ్రీస్ ఉంటే కనుక జాతక చక్రంలో, అంటే చంద్రుడు ఒకటిలో ఉన్నాడు అనుకోండి, సపోజ్ అక్కడి నుంచి 5వ స్థానంలో లేదా 9వ చంద్రుడు ఉంటే చంద్రుడికి రవికి మధ్యలో 120 డిగ్రీస్ ఒకటే 5, 9 వీటిలో ఎక్కడ ఉన్నా వాటికి మంచిగా ఆస్పెక్ట్ ఉన్నట్టు సాధనకి బాగా పనికొస్తుంది అన్నమాట. అలా కనుక అలా కాకుండా 90 డిగ్రీల్లో ఉంటే, అంటే ఒకటిలో ఒకటి ఉండి 4లో ఉంటే, లేకపోతే 7లో ఉంటే, లేకపోతే 10లో ఉంటే, వాడు ఎప్పుడు కూడా ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు, అన్స్టేబుల్గా ఉంటాడు, తర్వాత ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉంటాడు, ఎవ్రీ 7 డేస్కి ఇబ్బంది పడిపోతుంటాడు. ఇవన్నీ దేనివల్ల అంటే చంద్రుడి వల్ల. అలాగే గురువుకి కూడా, గురువుకి చంద్రుడికి మధ్యలో 120 డిగ్రీస్ ఆస్పెక్ట్ ఉంటాయి, అంటే 1, 5, 9 అంటే గురువు నుంచి లెక్క పెట్టాం అనుకోండి, గురువు ఉన్న చోట నుంచి 1, 2, 3, 4, 5 చంద్రుడు కానీ లేదా 9 కానీ చంద్రుడు ఉంటే వాడు యజ్ఞాలు యాగాలు ఒక రకమైన క్రతువులు అన్నీ చేసి దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అది గురువుకి చంద్రుడికి ఉన్న మంచి ఆస్పెక్ట్ వల్ల. అలాగే శుక్రుడికి చంద్రుడికి మంచి ఆస్పెక్ట్ ఉంటే, శుక్రుడు ఉన్న చోట నుంచి 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ ఈ చంద్రుడు ఉంటే భక్తి యోగం ద్వారా బాగా ఉద్ధరించబడతాడు. అలాగే బుధుడికి చంద్రుడికి మంచి ఆస్పెక్ట్ ఉంటే, బుధుడు ఉన్న చోట నుంచి 5ని కానీ 9 కానీ, అలాగే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే 60 డిగ్రీస్ 3 కానీ ఇటు 11 కానీ, అలాంటి స్థానాల్లో ఉన్నా కూడా జ్ఞానం వల్ల వ్యక్తి సాధనలో బాగా పరిణతి చెందుతాడు. అలాగే యురేనస్ కనుక చంద్రుడికి కనుక మంచి దృష్టి ఉంటే పుట్టినప్పటి నుంచి మంచి ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉంటాడు పుట్టినప్పటి నుంచి. ఇంకా చంద్రుడికి శనికి మంచి ఆస్పెక్ట్ ఉంటే ఆధ్యాత్మికంగా అది పెద్ద ఉపయోగపడదు, కానీ వాడికి బాగా సెల్ఫ్ కండిషన్ ఎక్కువ, శని కదా అన్నిటికీ యమనియమాలు పాటించడం ఇలాంటివి బాగా చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఒక గురువు వచ్చి వాడిని ఉద్ధరిస్తే తప్ప పైకి రాని పరిస్థితి ఉంటుంది. శని చంద్రుడికి మధ్యలో దృష్టి ఉండటం వల్ల ఇవి కొన్ని ఆస్పెక్ట్స్ చంద్రుడికి సంబంధించి. ఇంకా ఏంటంటే ఈ నెప్ట్యూన్ ద్వారా ఎప్పుడైతే చంద్రుడు కిరణాలు పనిచేస్తుంటాయో అప్పుడు మనలో ఉన్న చేతనత్వం, నేను ఈ శరీరం కాదు నేను జీవుడిని అనే జ్ఞానం సంపాదించడానికి పనికొస్తుంది. దాని తర్వాత గ్రూప్ యాక్టివిటీ అలాంటి దానికి ఈ చంద్రుడికి సోముడు కిరణాలు మన చంద్రుడి ద్వారా సోముడి యొక్క కిరణాలు మన మీద పట్టడం వల్ల, అంటే సాధకుడి మీద పట్టడం వల్ల వాడు తన జీవతత్వాన్ని తెలుసుకోవడంతో పాటు గ్రూప్ యాక్టివిటీ ఇలాంటి వాటిలోకి వెళ్తాడు. ఇవన్నీ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకు ఇవన్నీ జరిగిపోయాయంటే జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవు. ఆ తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే, దీని ద్వారా నెప్ట్యూన్ ద్వారా వచ్చే జ్ఞానం మనిషి మీద పనిచేసి వాడికి తను శరీరం కాదు జీవుణ్ణి అనే జ్ఞానం ఎలా వస్తుందంటే త్రూ ఇంప్రెషన్ వస్తుంది అంటారు. ఇంప్రెషన్ అంటే ఒకటి మనం ఏదన్నా విన్నాం అనుకోండి బాగా ఇంప్రెస్ అయ్యామంటాం, అలాగే ఒక బొమ్మ చూసాం, ఒక పెర్ఫార్మెన్స్ ఒకటి చూసాం, బాగా చాలా బాగుందండి మంచి బాగా మంచి ఇంప్రెషన్ ఉంది అంటాం. అవన్నిటిలో నుంచి వచ్చే అర్థాన్ని మేము పట్టుకుంటే బాగానే అర్థమవుతుంది కదా. అది ఏదైతే ఉందో త్రూ దట్ మెథడ్ ఆఫ్ ఇంప్రెషన్ నెప్ట్యూన్ నుంచి మనకు జ్ఞానం వస్తుంది, ఇంకొక రకంగా రాదు. టీచింగ్ త్రూ ఇంప్రెషన్ ఈజ్ ద హైయెస్ట్ నోన్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది రావాలంటే చంద్రుడికి నెప్ట్యూన్ అంటే తెలుగులో ఇంద్రుడు, వీళ్ళిద్దరికీ మంచి ఆస్పెక్ట్ ఉంటే ఒక జాతక చక్రంలో నెప్ట్యూన్కిను చంద్రుడికి కనుక మంచి ఆస్పెక్ట్ ఉంటే త్రూ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా ఈ జ్ఞానం అంతా వస్తుంది. ఇది చంద్రుడికి. తర్వాత సోముడికి, సోముడు ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాడని చెప్పుకున్నాం, మళ్ళీ సోముడు డైరెక్ట్గా పనిచేయడు. సోముడు చంద్రుడి ద్వారా ఏమో భౌతికమైన వాటికి పనిచేస్తాడు. ఆధ్యాత్మికమైన ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టిమ్యులేషన్ ఇవ్వాలంటే నెప్ట్యూన్ ద్వారా పనిచేస్తాడు. కాబట్టి మనం ఈ రకమైన కార్యక్రమాలు పనిచేస్తుంటే మన మీద నెప్ట్యూన్ రేస్ పనిచేస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తల్లిలాగా ఈ చంద్రుడు మనల్ని అందరినీ రక్షిస్తాడు. చిన్నపిల్లలు వాళ్ళంతటి వాళ్ళు జ్ఞానం సంపాదించుకుని వివేకంతో కొన్ని పనులు చేసుకునేంత వరకు ప్రతి ఒక్కరిని చంద్రుడు తల్లిలాగా రక్షిస్తాడు. తల్లిలాగా రక్షించడం అంటే టైంకి అన్నీ వచ్చే ఏర్పాటు చేస్తుంది తల్లి అడగకుండానే తెలుసుకుని. అలాగా ఈ నేచర్ అనే తల్లి రూపంలో చంద్రుడు ఏం చేస్తాడంటే సాధకుడు ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్సెస్ ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలియకుండానే వాడికి రక్షణ జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఎంతకాలం బతుకుతాడు అలాంటి బతుకు కాకుండా వాడంతటి వాడు సాధన చేసుకుని పైకి రావాలి అనే ఉద్దేశం వచ్చేంతవరకు ఇది తప్పదు. దీనికి మాస్టర్ ఒక మంచి మాట చెప్తారు, అదేంటంటే మన గర్భగుడిలో ఎలాగైతే ఒక అమ్మవారు లేదా అయ్యవారు ఉంటారనుకోండి, వాళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు మిగతా ఉపచారాలు చేసేటప్పుడు ఒక గొడ్డ అడ్డు వేస్తారు, ఆ తర్వాత దాన్ని తీసేసి మనకు హారతి ఇచ్చి అందరు కళ్ళు కద్దుకుంటారు. అలాగా లోపల మనలోనే ఉన్న పరమాత్మను మనం దర్శించాలంటే మనంతట మనమే ఆ గుడ్డను అడ్డు తీసుకోవాలి. ఏం గుడ్డది? మనలో ఉన్న అజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ అజ్ఞానం అనే గుడ్డని ఎవరు తీరు? ఊరికే గురువు చెప్తాడు లోపల ఒకటి ఉంటుంది అది నువ్వే తీసుకోవాలని, తెర తీయక రాదా అని చెప్పి త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది. అలాగే ఐసీస్ అన్వీల్డ్ అని చెప్పి అంతలా ఉద్గ్రంథం ఉంది. ఐసీస్ అన్వీల్డ్ అంటే ఐసీస్ అనేది ఒక దేవత మేరీ, ఐసిస్, ఇంకొక పేరు ఏదో ఉంది. ఇలాగా జగన్మాతనే మూడు పేర్లతో చెప్తారు. మనం ఎలాగైతే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని చెప్తాం, అలాగే మేరీ, ఐసిస్, ఈవ్ అనుకుంటా. కరెక్ట్, ఈవ్ అనేది ఆడమ్ ఈవ్లో ఈవ్ భౌతికం. అలా కాకుండా ఆ పై తరగతుల్లో ఉన్నతమైన కక్షల్లో ఉన్న జగన్మాత గురించి చెప్పే దాంట్లో ఐసిస్ అని చెప్పి అమ్మవారికి ఒక పేరు వాళ్ళ పురాణాల్లో. ఐసిస్ అన్వీల్డ్ లోపల ఉన్న జగన్మాత దర్శనము అని చెప్పుకుంటే కనుక ఆ తెర తీశారు. తెర తీసి అందరికీ ఫస్ట్ టైము మేడం బ్లావెట్స్కి, వెస్టర్నర్స్ అందరికీ పరిచయం చేశారు ఈ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని. ఇది ఎవరు చెయ్యాలి, ఈ అన్వీలింగ్ ఆఫ్ ద కర్టెన్ ఎవరు చేయాలంటే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. గురువు ఏం చేస్తాడంటే, ఇందాక చెప్పుకున్నాం, గురువు ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో మనలో సోల్ కాన్షియస్నెస్ అంటే ఇది శరీరం కాదు నేను జీవుడిని అనే జ్ఞానం వచ్చేట్టు చేస్తాడు. ఆ జీవుడిని అనే జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేయాలి వాడు, ఓహో జీవుడు నేను, నేను పరమాత్మ యొక్క అంశను అని తను గురువు ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకుని ధ్యానం చేయగా 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 భగవద్ దర్శనం అవుతుంది. భగవద్ దర్శనం అయిన తర్వాత భగవంతుడితో తాను ఒక్కటయ్యే ఏకాత్మస్థితి, ఐక్యం ఏదైతే ఉందో అది కూడా వస్తుంది, కైవల్యం. వచ్చిన తర్వాత ఆ జ్ఞానం తీసుకొని మళ్ళీ అందరికీ ఆ జ్ఞానాన్ని పంచడం, దాని గురించి చెప్పడం, అందరికీ ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇదంతా ఎవరు చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అదేంటండి అంటే ఎవరు మూట వాళ్ళే మోసుకోవాలి, పక్క వాళ్ళు ఎవరు మొయ్యరు. గురువు కూడా మొయ్యడు. గురువు చేసేదల్లా ఎక్కడెక్కడ ఆయన అవసరం మనకు వస్తుందంటే ఎక్కడ ముఖ్యమైన కొన్ని లింక్స్ ఉంటాయి లోపల, ఆ లింక్స్ మనంతట మనం పెట్టుకోలేము. ఆ లింక్ మటుకు గురువు ఇస్తాడు. సపోజ్ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో వెలుగు రావాలి, మనం ఏమి చేయలేము దాన్ని. ఏమి గురువు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఆ రెండింటి మధ్య ఒక కనెక్షన్ వస్తుంది, వెలుగు వస్తుంది. ఎలాగొస్తుంది దాన్ని ఎలా చెప్తారు అంటే, సినిమా ప్రొజెక్టర్లో రెండు కార్బన్ రాడ్స్ ఉంటాయి, ఆ వాటి నుంచి హై వోల్టేజ్ కరెంట్ పంపిస్తామంటే రెండు దగ్గరికి ఉన్నప్పుడు మధ్యలో పెద్ద వెలుగు వస్తుంది. అలాగా వెలుగులాగా ఎలాగైతే వస్తుందో అలాంటి వెలుగే మనలో కూడా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో గ్యాప్ అంతా ఫిలప్ అయిపోతుంది. ఆ వెలుగు ఎలా రావడానికి గురువు లింక్ ఇస్తాడు. లింక్ అంటే మనం ఇప్పుడు నేను లింక్ పంపించాను చూడండి అని అంటుంది అప్పుడు ఉద్దేశం. అలా లింక్ ఎలా ఇస్తే మనం ఓపెన్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందో అలాంటి లింక్ ఒకటి, కనెక్షన్ ఒకటి గురువు సిన్సియర్గా సాధన చేసుకునేవాళ్ళు, వీళ్ళ వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇస్తారు. కొన్ని కొన్ని హయ్యర్ అంటే ఉన్నతమైన దీక్షలు, ఉన్నతమైన కక్షల్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానం వస్తే వాడు మంచికి వాడతాడా చెడుకు వాడతాడా, ఎంతో నమ్మకం ఉంటే తప్ప, మంచికి వాడతాడు అనే నమ్మకం ఉంటే తప్ప అలాంటి కనెక్షన్స్ ఇవ్వరు. అందుకనే మరి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, 1000 మందిలో ఒకడు ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో 1000 మందిలో ఎవరో ఒకడే ముందరకు వస్తాడు. ఇలాగ భగవద్గీతలో కూడా ఉంటుంది. ఇదంతా కూడా మాస్టర్ కుటుంబి చెప్తారు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా నమ్మకస్తుడివి, నువ్వు చాలా మంచి ప్రవర్తన ఉన్నది, నీలో సద్గుణాలు చాలా ఉన్నాయి, ఇవి మాకు పనికిరావు. అదేంటండి నేను అన్ని రకాలుగా మంచివాడిని మీరే అంటున్నారు పనికిరాని అంటారు ఏంటంటే, సెల్ఫిష్నెస్ ఉంది అది ఉంటే పనికిరాదు. నీలో మంచి గుణాలు ఎన్ని ఉన్నా కూడా, మనలో ఎన్ని సద్గుణాలు ఉన్నా సెల్ఫిష్నెస్ ఉంటే ఆ ఏదో మా సంగతి ఏదో మేము చూసుకుంటాం అన్నవాళ్ళకి గురువుల యొక్క పనితో కానీ, గురువుల యొక్క ఉపదేశాలతో కానీ ఏం సంబంధం లేదు, ఎవరే లేకపోతే మనకేంటి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ కార్యక్రమానికి ఏం సంబంధం లేదు. ఒక ఆయన పాపం మాస్టర్ ఆర్కే మీద చాలా జాలిపడ్డాడు. ఏమనంటే నేను చెప్పానండి వినలేదు, ఆయన వద్దు అని చెప్తే వినలేదు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూసారు కదా అన్నాడు. ఆయన బగళాముఖి బాగా చేస్తాడు, ఆయన బగళాముఖి దేవత ఆయనకు కూడా సాక్షాత్కారం అయింది. కానీ మాస్టర్కి సలహా ఏమని ఇచ్చాడంటే, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. పరమ గురువులు హిమాలయాల్లో ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో, మాస్టర్ కుటుంబి, మాస్టర్ మౌర్య, ఇంకా ఇలా చాలామంది ఉంటారు కదా, అలాగే మైత్రేయుల వారు, వీళ్ళందరికీ ఇంకా పైన అలా అలా చూస్తే గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే నీ ఇండివిజువల్ సాల్వేషన్ కాదు, దాంతోపాటు నువ్వు నువ్వు ఏ రకంగా ఉన్నత స్థితికి చెంది చేరావో, నువ్వు ఏ రకమైన జ్ఞానాన్ని సంపాదించావో, ఏ రకమైన సాధనలు చేసుకున్నావో అది నువ్వు ప్రపంచానికి చెప్పు. ప్రపంచానికి చెప్పి బాధపడుతున్న వాళ్ళ బాధ తీర్చు. బాధకి కారణం ఏంటో చెప్పి, కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పి, దానికి రెమెడీస్ కూడా చెప్పు అంటారు. ఊరికే నువ్వు బాధపడటానికి కారణం ఇదని చెప్పి ఊరుకోకూడదు, రెమెడీ కూడా చెప్పాలి. ఆస్ట్రాలజీ చేసే పని అది. నువ్వు ఇంకో ఇది చేసావు కాబట్టి ఇది వచ్చింది, దీనికి రెమెడీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఈకే మాస్టర్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయనకి మృగశిర నక్షత్రంలో రాగానే వాళ్ళకి గుట్టిన వాళ్ళు చచ్చిపోతున్నారు. అప్పటికి ఇద్దరు చచ్చిపోయినారు అనుకుంటా, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. చచ్చిపోతే ఆయన వచ్చి మాస్టర్ని అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశారు, ఆయన దగ్గరున్న నాడీ పుస్తకాల్లోంచి చదివి, నువ్వు క్రితటి జన్మలో ఒక తప్పు చేసావు, ఆ తప్పు వల్ల ఆ వ్యక్తి చచ్చిపోదు మృగశిర అంటే లేడీ, ఆ లేడీ శాపం ఇచ్చింది ఆ వ్యక్తికి. ఏమని నా నక్షత్రంలోకి రాగానే నీకు పుట్టిన వాళ్ళు చచ్చిపోతారని, కరెక్ట్గా మృగశిర నక్షత్రంలోకి రాగానే వాడు చచ్చిపోతారు. అది మాస్టర్ చూశారు. చూసి ఆయనకి దానికి రెమెడీ కూడా చెప్పారు. ఆ రెమెడీ చేయటం వల్ల అప్పటి నుంచి ఇంకా పిల్లలు చచ్చిపోవడం అనేది ఆగిపోయింది. సో వ్యక్తి ఈ భౌతిక జగత్తులో ఉన్నంతకాలం ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. మాకు ఇది ఒకటి వస్తే చాలు, ఇది రావాలంటే అన్నీ రావాలి. నేనేం నేర్చుకోండి ఊరికి ఆత్మజ్ఞానం వస్తే చాలు మాకు అని కాదు, అలా అనకూడదు. ఇవన్నీ నేర్చుకుంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం రౌండెడ్ పర్సనాలిటీ అయితేనే మనం గురువుల పనికి పనికొస్తాం. ఆ రకంగా మనం తెలుసుకున్న వాటి వల్ల దేనివల్ల ఇబ్బందులు పడుతున్నాం, దానికి కారణాలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ చెప్పాలి. మరి గురువుగారు ఆయన ఎంతో సాధన చేసుకుని గొప్ప స్థితి పొంది ప్రస్తుతం ప్రపంచం అంతటికీ ఉన్న ఇబ్బందులకు కారణం ఇదిగో ఇది, దానికి పరిష్కారం ఇది అని చెప్తున్నారు కదా, ఆయనకి ఏం అవసరం అని అడిగితే, ఆయనకి ఏం అవసరం కాదు, అది ధర్మం. మన సత్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ ఉన్న ధర్మం ఏంటంటే సత్యం వైపు ఎలా నడవాలి, సత్యాన్ని ఎలా దర్శించాలి, ఆ సత్యాన్ని దర్శించడానికి వెళ్తున్న వాళ్ళకి వచ్చే కష్టాలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, రెమెడీస్ ఏంటి, జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా పరమ గురువుల యొక్క ప్రణాళికలో చెప్పబడినవి. ఇది తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటంటే ఎవరికైనా మనస్సు, ఆ మొట్టమొదట చంద్రుడు ఏం చేస్తాడంటే మన లోవర్ మైండ్లో పనిచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పులో చేయి పెట్టకూడదు అని ఒకళ్ళు చెప్పారు, పెడితే ఏమో చూద్దాం అనేది లోవర్ మైండ్ అనమాట. అలాగే చెప్తారు వాళ్ళు, పెడితే ఏమవుతుంది అని పెట్టామనుకోండి, వీళ్ళు దీపంలో వేలు చుట్టుకుని కాల్చుంది, అప్పుడు లోవర్ మైండ్ ఏం చేస్తుంది, వీడికి ఒక జ్ఞానాన్ని ఇస్తుంది, నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని. కాబట్టి చంద్రుడు ఏం చేస్తాడు, త్రూ లోవర్ మైండ్ హీ వాంట్స్ టు గో బియాండ్. నిప్పులో చేయి పెట్టినా కాలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనిపించింది అనుకోండి వాడికి, అప్పుడు ఏం చేస్తాడు, ఏదో తయారు చేసుకుంటాడు కదా వేలికి చుట్టుకోవడం, లేకపోతే అసలు నిజంగా డైరెక్ట్గా నిప్పులో వేలు పెట్టినా కాలకుండా ఉండడానికి ఏం సాధన చేయాలో అది. ఇవన్నీ ఏంటంటే టు వాంట్ టు గ్రో, దోస్ హూ వాంట్ టు గ్రో వాళ్ళకి చంద్రుడు ఇలాగ సహాయం చేస్తాడు. అలాగే చంద్రుడు మనకి ఒక మనం అందరం కూడా రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటంటే, ఈ ఉంటుంది చూసారా చిన్నప్పుడు ఆడుకుంటాం మనం, ఒక పెద్ద పాము ఉంటుంది, ఆ పెద్ద పాము మింగేస్తే మళ్ళీ తోక దగ్గరికి వస్తాం, పరమపద సోపాన పట్టం దాని పేరు. ఆ పరమపద సోపాన పట్టంలో చిట్ట చివరికి వెళ్ళేది పరమపదం. అలాగా ప్రతి వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే ఆ పరమపదం చేరటం. ఆ పరమపదం చేరటం అనేది ఈ చంద్రుడు ష్యూర్గా మనకిస్తాడు. చంద్రుడు ష్యూర్గా మనకిస్తాడంటే వితౌట్ లోవర్ మైండ్ వీ కెనాట్ గ్రో, అది సులభంగా అర్థం చేసుకోవడానికి. మరి లోవర్ మైండ్ ఎందుకు ఇవ్వాలండి, ఇన్స్టింక్ట్స్ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలండి, రిఫ్లెక్షన్స్ ఇవన్నీ అంటే ఇవ్వాలి, వీటి వల్ల నువ్వు గ్రో అవుతావు. ఇప్పుడు మెట్లు ఎక్కితేనే మనం టాప్ ఫ్లోర్కి వెళ్తాం, అక్కడ పైన టెర్రస్ మీదకి వెళ్ళాలనుకోండి మెట్లు ఉండాలి, మెట్లు లేకుండా ఏమి వెళ్తాం, ఏదో రకంగా మనం పైకి తీసుకెళ్ళాలి కదా. అలాంటివన్నీ కూడా మనకు చంద్రుడు ఇస్తాడు. ఇంకా ఈ చంద్రుడికి ఉన్న ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, చీకట్లో ఈ చంద్రుడి కిరణాలు బాగా ప్రకాశిస్తాయి. సో లైట్ ఇన్ డార్క్నెస్, లైట్ ఇన్ డార్క్నెస్ అనే దానికి చంద్రుడు గుర్తు. లైట్ ఇన్ డార్క్నెస్ అంటే ఏంటి మనకు తెలుసా? అంటే చిమ్మ చీకటిగా ఉందనుకోండి, అప్పుడు చంద్రుడు ఉదయిస్తే ఏమవుతుంది, మనకు కిరణాలు ఒక రకమైన బంగారు రంగు కిరణాలు పట్టడం, వస్తువులు కనపడటం కూడా కనిపిస్తాయి. అలాగా మనలో కూడా లైట్ ఇన్ డార్క్నెస్ పనిచేస్తే మనలో ఉన్న జీవతత్వాన్ని మనం గుర్తిస్తాం, సోల్ ఆస్పెక్ట్ మనకు ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం మనం చీకట్లో ఉన్నామంటే అర్థం ఏంటి, ఇంద్రియాల్లో జీవిస్తుంది, మనస్సు ఇంద్రియాల్లో మగ్గిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ఉద్ధరించబడాలి అని కోరుకుంటామో అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుందంటే, మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్షయో, అదొకటి ఉద్ధరే ఆత్మన ఆత్మానం అని ఒకటి, ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు మనకు చెప్తారు. ఆ రకంగా ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే, ఒక సాధకుడికి సరైన గురువు లభించినప్పుడు చంద్రుడు మనల్ని ఆ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ కాంటాక్ట్లోకి రావడం, ఆ సోల్ లైట్ చూడటం అనేది జరుగుతుంది. దాని అంతటికీ కూడా ఈ చంద్రుడు కారణం. అలాగే ఎన్నో ప్లేన్స్ ఉంటాయి, అంటే సపోజ్ యాస్ట్రల్ ప్లేన్, తర్వాత మెంటల్ ప్లేన్, తర్వాత బుద్ధిక్ ప్లేన్, తర్వాత నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఈ ప్లేన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి కంటికి కనిపిస్తున్నాయంటే ఏం కనిపించవు. మరి ఎందుకు కనిపించవు మనకు? ఎవరికైనా కనిపిస్తాయా అంటే, ఎవరికన్నా కనిపిస్తాయంటే ఎవరైతే చంద్రుడికి నెఫ్ట్యూన్కి సరైన మంచి దృష్టి ఉందో, అంటే 60 degrees కానీ 120 degrees కానీ ఉంటే వాళ్ళకి ప్రాపర్ గురువు. మళ్ళీ అక్కడ ఎవరు పడితే వాళ్ళు కాదు, ఆ గురువు ఆల్రెడీ అలాంటి వాటిలో గెట్ అయి ఉండాలి, అలాంటి వారి ప్రజెన్స్లో, అలాంటి వాళ్ళ యొక్క గురుత్వంలో సాధకుడు సాధన చేసి ఈ ప్లేన్స్ని దర్శించగలరు. మామూలుగా అయితే ఇన్విజిబుల్, అవన్నీ ఎదురుగుండా ఉన్నట్టు మనకేం తెలియదు. అలా చూస్తూ మాట్లాడారనుకోండి, సపోజ్ ఆ ప్లేన్లో కూడా చూస్తారనమాట వాళ్ళు, మనకి ఆ ప్లేన్స్ కనపడవు. ఈ సాధనలో నెప్ట్యూన్కి చంద్రుడికి మధ్య మంచి రిలేషన్, 120 degrees కానీ 60 degrees కానీ దృష్టి ఉన్న వాళ్ళకి, గురువు యొక్క గైడెన్స్లో సాధన చేసుకుంటున్న వాళ్ళకి ఈ ప్లేన్స్ మామూలు కంటికి కనబడడం అన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే సూక్ష్మలోకాల్లో ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. సూక్ష్మలోకాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం అంటే గురువుగారు వెనకాలే గురుదేవులు నడిచి వెళ్ళిపోయారు, అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి ఒక్కొక్క గుహ దగ్గర ఆగారు. ఒక్కొక్క ఋషి కనిపించాడు, వాళ్ళంతా వెలుగుల్లాగా కనిపిస్తున్నారు. వాళ్ళ కారణ శరీరాలతో వెలుగుల్లా కనిపించడం చూశాను నేను, నాకు చాలా ఆనందం వేసింది, వాళ్ళతో మాట్లాడాను అని గురుదేవుల చరిత్రలో ఉంటుంది. అలాంటిదంతా కూడా మనం, మనకు కూడా అలా జరగాలి అంటే మనలో ఆల్రెడీ మనం పుట్టినప్పుడు జాతకంలో చంద్రుడు నెఫ్ట్యూన్ ఎలా ఉన్నారో చూసుకుంటే మనం అలాంటి స్టేజీ సంపాదించగలమా అంటే సంపాదించగలం అని అనుకోవచ్చు. అలాగే డిక్టేషన్స్ తీసుకోవడం, ఉన్నత లోకాల నుంచి ఒక రకమైన సందేశాలు రావడం, అవన్నీ రాయటం, ఇవన్నీ కూడా మనకు చక్కటి చంద్రుడు యొక్క ప్లేస్మెంట్ బట్టి ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, 7, 8, 9, 10, 11, 12 రాశుల్లో కనుక లగ్నాత్తు ఉంటే చంద్రుడు ఆధ్యాత్మిక జీవితానికి బాగా పనికొస్తాడు అని చెప్పుకున్నాం. అలాగే కొన్ని రకాల కార్యక్రమాలకి ఈజిప్ట్ వాళ్ళు పిల్లిని పెట్టుకుంటారు, ఎందుకంటే పిల్లి కళ్ళు మొత్తం చంద్రుడు కళలన్నింటినీ వ్యక్తీకరిస్తుంది కాబట్టి. కొన్ని కొన్ని సాధనలో పక్కన పిల్లి ఉంటుంది. కానీ ఇదేంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్కి సంబంధించింది, అందుకని మన వాళ్ళు పిల్లిని పవిత్రంగా చూడరు. అది ఒక కారణం, పిల్లిని పవిత్రంగా చూడకపోవడానికి కారణం ఏంటంటే, మన కొన్ని లోకాలు ఉన్నాయి, అవి ఏంటంటే అంత యాస్ట్రల్ అనమాట, అంత మంచివి కాదు అవి. అలాంటి వాటిలన్నింటినీ మనం చూడటానికి ఈ పిల్లి పక్కన ఉంటే కొంత ఉపయోగం, అందుకని ఈ కొంతమంది మ్యాజిక్ చేస్తారు. అలాంటి వాళ్ళు పిల్లుల్ని పక్కన పెట్టుకుంటారు, పిల్లుల్ని పెంచుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అలాంటి టెండెన్సీ ఆల్రెడీ లోపల ఉంటుంది, తెలియకుండానే బయట లోపల లోపల అలాంటి వాళ్ళకి తెలియకుండా అలాంటి అట్రాక్షన్ ఉంటుంది పెళ్ళిల మీద. ఫారినర్స్ ఎక్కువ మంది పెళ్ళిల్ని బాగా పెంచుతారు. ఇవి మన కొన్ని చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు. ఇంకా చంద్రుడి గురించి వ్యాసుడు ఇచ్చిన శ్లోకం ఏంటంటే, మనకు కిందసారి సూర్యుడి గురించి ఇచ్చిన శ్లోకం చెప్పుకోవడం మర్చిపోయింది. ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుడి తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం, నాలో ఉన్న పాపాలన్నింటినీ పోగొట్టేవాడు, జపాకుశములలాగా ఎర్రటి కిరణాలు గలవాడు కాశ్యపేయం కాశ్యపుడి యొక్క పుత్రుడు, కశ్యపుడి పుత్రుడు మహాద్యుతి ఎంతో తేజస్సు గలవాడు, తమోరిం సర్వపాపఘ్నం సర్వ తమోరిం అంటే తమస్సు చీకటికి శత్రువు అంటే చీకటిని పోగొట్టేవాడు, సర్వపాపఘ్నం నాలో ఉన్న పాపాలన్నింటినీ పోగొట్టేవాడు, అలాంటి సూర్యుడికి నమస్కారం. కాబట్టి సూర్య ఆరాధన చేస్తే మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి, పాప ప్రక్షాళన జరుగుతుంది, ప్యూరిటీ మెంటల్ ప్యూరిటీ వైటల్ ప్యూరిటీ ఫిజికల్ ప్యూరిటీ ఇవన్నీ జరిగినాయి, ఆటోమేటిక్గా భగవంత తత్వం మనకు అర్థమవుతుంది. అది సూర్యుడు. తర్వాత చంద్రుడు, ఈ చంద్రసారి సూర్యుడి శ్లోకం మర్చిపోయాను, నాకు ఇప్పుడు చంద్రుడి శ్లోకం మర్చిపోయాను ఏమనుకోకండి. మీకు ఎవరికైనా గుర్తుందా చంద్రుడికి అదే నవగ్రహాలు శంకాసం కాశీవయం దివాకరం దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం. అది దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం. అక్కడ సోమం అని వచ్చింది చూసారా, చంద్రం కాదు. దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం. దక్ష ప్రజాపతి శాపం పెట్టడం వల్ల 15 రోజులు క్షీణించడం, 15 రోజులు వృద్ధి చెందడం, అలాంటి ఆయన తీసుకొచ్చి శివుడు నెత్తి పెట్టుకున్నాడు అని చెప్పుకున్నాం మనం కదా, పురాణాల్లో అలా ఉంటుంది. అలాగా మన మనస్సు ఎప్పుడైతే మంచి కార్యక్రమాలు చేయడానికి మనం ఉత్సాహపడతాము, ఇలా గురువుల కార్యక్రమాలు వాటిల్లో, అప్పటి నుంచి ఇంకా క్షీణచంద్రుడు ఉండడు వాళ్ళకి, ఎప్పుడూ వృద్ధి చంద్రుడే ఉంటాడు. అంటే సివి మాస్టర్ చెప్తారు ఎలాగంటే, కొంతకాలం పోయిన తర్వాత ఎప్పుడు పౌర్ణమే, ఇంకా మిగతా ఉండవు. అంటే ఎప్పుడు పౌర్ణమే అంటే అర్థం ఏంటి, ఎప్పుడు ఆ చంద్రుడి కిరణాలు భూమి మీద పూర్తిగా పట్టం అన్నమాట. భూమి మీద చంద్రుడి కిరణాలు పడుతున్నాయంటే అర్థం ఏంటి, సూర్యుడి కిరణాల ద్వారా వచ్చే ప్రజ్ఞ మొత్తం భూమికి అందరికీ అందిస్తున్నాడు. అలాగే సోమో భూత్వా రసాత్మక, సోముడు ఈ భూతాలన్నింటిలో రసాన్ని ఇస్తాడు. రసోవై సహ అంటే రసరూపంలో పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మ రసరూపంలో ఒక వ్యక్తిలోకి ఆనందరసంగా రావాలి అంటే ఆనందమే రసం. రసం అంటే మనకు ఆరు రసాలు ఉన్నాయి, షడ్ రుచులు, వాటి ప్రకారమే షడ్ రుచులు అంటారు. ఆ రసం ఏదైతే ఉందో, తీపి కారం చేదు పులుగు వగరు ఇంకా ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రసాలే. కానీ అసలు రసం ఏంటంటే ఆనందమైనది అసలు రసం, అది ఇచ్చేవాడు సోముడు. కాబట్టి సోమో భూత్వా రసాత్మక అని మనకు భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఉంది. అలాంటి సోముడు దధిశంఖ తుషారాభం, దధి తెల్లగా ఉంటుంది, శంఖం తెల్లగా ఉంటుంది, తుషారం అంటే మంచు మొట్టమొదటిది, క్షీరార్ణవ సముద్రం అలా ఉండేవాడు, క్షీరార్ణవము పాల సముద్రంలోంచి పుట్టినవాడు. నమామి శిశునం సోమం అలాంటి వాడికి, లక్ష్మితో పాటు పుట్టినవాడికి, చంద్రుడు ఎవరైతే ఉన్నాడు, చంద్రుడు కాదు సోముడు ఎవరైతే ఉన్నాడో ఆయన శివుడి నెత్తి మీద ఉన్నవాడికి నమస్కారం. శివుడు అంటే శివం శాంతం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం, ఇది శివుడి యొక్క డిస్క్రిప్షన్. ఈ శివుడి డిస్క్రిప్షన్ కాదు మనకు కావాల్సిన, శివుడు అంటే ఏంటంటే లోకాల్లో ఉన్న వాళ్ళ బాధలన్నీ కూడా తనవిగా తీసుకుని, లోకాల్లో ఉన్న కష్టాలన్నీ తనవిగా తీసుకుని, లోకాల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా దేనివల్ల కష్టం బాధ దుఃఖం అశాంతి కలిగితే అవన్నింటినీ తానే భరించి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేసే తత్వం శివతత్వం. అలాంటి తత్వం ఉన్నవాడికి ఎప్పుడు కూడా చంద్రుడు ఎలా పనిచేస్తాడంటే, సోముడు ఎలా పనిచేస్తాడంటే, రసరూపంలో వాడితో ఎప్పుడు ఉండి ఎప్పుడు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని ఆ సాధకుడికి ఇస్తాడు. అంటే మనలో ఉండాల్సింది ఏంటంటే, నా బాగు అనేది పక్కన పెట్టి నా బాగుతో పాటు అందరూ బాగుపడాలి. మనం గురువుగారి ఆత్మకథ చెప్పుకుంటూ దాంట్లో మొట్టమొదట్లోనే ఈసోట్రిక్ అస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు కొన్ని చెప్పుకున్నాం. దాని ఏంటంటే, నత్వహం కామయే మోక్షం, నాకు మోక్షం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు అది వద్దు, ఇది వద్దు, నాకేం కావాలంటే నీ చరణాలను సేవించుకుని దాన్ని అందరికీ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టి జీవితాన్ని ప్రసాదించు అని ఇదివరకు చెప్పుకున్నాను. అదంతా కూడా ఈ చంద్రుడి యొక్క స్థితి బట్టి సాధకుల్లో ఏ స్థాయిలో వీడు ఈ జన్మలో ఉద్ధరించబడతాడు అనేది తెలుస్తుంది. అందుకని జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడున్నాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. చంద్రుడు నీచలో ఉంటే మంచిది కాదండి అని ఇవాళ పొద్దున్నే కానీ టీవీలో చెప్తాడు. అలా ఏమి ఉండదు. చంద్రుడు ఎవరికన్నా జ్యేష్ఠ నక్షత్రం కానీ, అనురాధ కానీ, తర్వాత అనురాధ జ్యేష్ఠ తర్వాత విశాఖ నాలుగో పాదం కానీ, విశాఖ అనురాధ జ్యేష్ఠ, విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు, ఇవన్నీ కూడా వృశ్చికల్లో ఉంటాయి. ఈ వృశ్చికల్లో ఎవరికన్నా చంద్రుడు ఉంటే, అబ్బో మాకు చంద్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి అని ఏం భయపడక్కర్లేదు. నీచలో ఉన్న చంద్రుడి వల్ల ఏమవుతుందంటే మనస్సు బాగానే ఉంటుంది. కాకపోతే ఆ శరీరంలో ఎక్కడ ఏ అవయవం వీక్గా ఉంది అనేది మాటకు తెలుస్తుంది. దానికి సరైన రెమెడీస్ తీసుకుంటే మళ్ళీ బలంగా అవుతాయి. ఇది చంద్రుడి గురించి మనం టూకీగా చెప్పుకోవాల్సింది. నాకు తెలిసినంతవరకు పుస్తకాల్లో, అలాగే ఈకే మాస్టర్ ఇచ్చింది, తర్వాత ఈసోట్రిక్ అస్ట్రాలజీలో విడిగా ప్లానెట్స్ గురించి ఇవ్వలేదు. డైరెక్ట్గా అన్ని రాసులు, వాటికి సంబంధించిన ట్రయాంగిల్స్, వీటిలన్నిటికి సంబంధించి ఉన్నాయి. స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ ఇచ్చారు. ఇవి కాకుండా మామూలు మండేన్ అస్ట్రాలజీలో కూడా చంద్రుడి గురించి ఉన్నాయి విశేషాలు. అవన్నీ మనం ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం కుజుడి గురించి చెప్పుకుందాం. అందుకని సీక్రెట్ డాక్టర్లో ఉంటుంది, మూన్ ఈజ్ ఎ డెడ్ ప్లానెట్. డెడ్ ప్లానెట్ అర్థం ఏంటంటే అదంతట దానంతట అది ఏ కిరణాలని ఇవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ రిఫ్లెక్ట్స్. ఒక అర్థం ఎలా పనిచేస్తుందో ఆకాశంలో చంద్రుడు అలాగా అర్థంలాగా పనిచేస్తాడు. ఆ సోముడు అనే కిరణాలని భూమి మీదకి ఒక పర్పస్ కోసం, అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ 28 డేస్ ఉంటుంది ఒక హెల్దీగా ఉన్న లేడీకి అని ఇస్తారు శాస్త్రం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అదంతా కూడా చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. అలాగే అండము రిలీజ్ అవటం, దానికి సంబంధించిన గర్భధారణ, వీటికి సంబంధించిన మొత్తం ఆ సైకిలిక్ యాక్టివిటీ మొత్తం కూడా చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గానికి వెళ్ళటానికి అదే సోముడు ప్రిన్సిపల్ నెఫ్ట్యూన్ అనే గ్రహం ద్వారా మన భూమి మీద వ్యక్తుల మీద పనిచేస్తుంటుంది. అటు చంద్రుడు ఇటు సోముడు ఇద్దరు కూడా, చంద్రుడు ఇటు నెఫ్ట్యూన్ ఇద్దరు కూడా సోముడు యొక్క కిరణాలని మనకు రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ద్వారా అందిస్తున్నాడు. కాబట్టి మూన్ ఈజ్ ఏ డెడ్ ప్లానెట్ అనేది కొంతవరకు నిజం, కొంతవరకు కాదు. కొంతవరకు కాదనేది కాదు, అది ఒక అర్థంలా పనిచేస్తుంది అనేది మటుకు మనం తెలుసుకోవాల్సిన విషయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.